మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు స్తుతి చెల్లించుకుంటున్నాం. మమ్మల్ని ప్రేమించి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి నీకు స్తుతి చెల్లించుకుంటున్నాం. కొద్ది సమయం నీ వాక్యాన్ని మేము ధ్యానం చేస్తుంటుండగా నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి, అందులోని సత్యాలను మేము గ్రహించటానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంటున్నాం తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, గత కొన్ని దినాలుగా మనము పేతురు రాసినటువంటి మొదటి పత్రికను ధ్యానం చేస్తూ ఉన్నాం. పేతురు రాసినటువంటి ఈ మొదటి పత్రికలో ఉన్నటువంటి 5 అధ్యాయాలని మనం మొత్తం 3 భాగాలుగా విభాగించుకున్నాం. అందులో ప్రస్తుతానికి మొదటి భాగం 1 అధ్యాయం 1వచనం నుంచి 2 అధ్యాయం 10వచనం వరకు మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. మరలా దీన్ని 3 సబ్ పాయింట్స్ గా మనం డివైడ్ చేసుకున్నాం. 1 అధ్యాయం 1 నుంచి 12 వచనాల వరకు దేవుని యొక్క రక్షణ ప్రణాళిక అనే అంశాన్ని ధ్యానం చేశాం. 1 అధ్యాయం 13వ వచనం నుంచి 25వ వచనం వరకు రక్షణ యొక్క జీవన శైలి అనే అంశాన్ని ధ్యానం చేశాం. అంటే ఒక రక్షించబడిన వ్యక్తి యొక్క జీవన శైలి ఏ విధంగా ఉండాలి అని ధ్యానం చేశాం. ఈరోజు 3వ భాగాన్ని ధ్యానం చేద్దాం. 2 అధ్యాయం 1 నుంచి 10వ వచనం వరకు ఉన్నటువంటి భాగం, 2 అధ్యాయం 1 నుంచి 10 వచనాల వరకు ఉన్నటువంటి భాగంలో రక్షణలో ఎదుగుదల అనే అంశాన్ని మనం చూడబోతున్నాం. రక్షించబడ్డం ఓకే, సంతోషమే, మంచిదే, కానీ ఎదుగుదల ఉండాలి. ఒక బిడ్డ పుట్టాడు, సంతోషమే. పుట్టినప్పుడు తెల్లగా ఉంటాడు, పుట్టినప్పుడు ముద్దు ముద్దుగా ఉంటాడు, ముచ్చటగా ఉంటాడు. పుట్టిన పిల్లవాని యొక్క పాదములు కూడా ముద్దు పెట్టుకోవడానికి ఇష్టపడతాం, అంత చక్కగా ఉంటాడు. వాడు అంత చక్కగా ఉన్నాడని, ముద్దు ముద్దుగా ఉన్నాడని, తెల్లగా ఉన్నాడని, వాడు ఎప్పటికీ అలాగే ఉంటే బాగుంటుంది అని అనుకుంటామా? ఎదిగేటువంటి క్రమంలో ఎన్ని మార్పులు వస్తాయి, అయినప్పటికీ కూడా మార్పులు వచ్చినప్పటికీ కూడా మనం వాడు ఎదగాలనే కోరుకుంటాం, కానీ అలాగే ఉండిపోవాలని కోరుకోం. ఈరోజు బాధాకరమైన విషయం ఏంటంటే సంఘములో పుట్టినవారు అనేక మంది, కాని ఎదుగుదల లేకుండా ఆగిపోయినటువంటి మరుగుజ్జులు కూడా అనేక మంది. నువ్వు రక్షించబడి బాప్తీస్మం తీసుకుంటే అది ముగింపు కాదు, అది నీ విశ్వాస జీవితానికి ప్రారంభం మాత్రమే, తొలి అడుగు మాత్రమే. ఇంకా నీ విశ్వాస ప్రయాణములో నువ్వు వేయవలసిన అడుగులు అనేకములున్నవి. క్రీస్తునందు జన్మించవని నువ్వు ఎదగడం ఆగిపోతే నువ్వు మరుగుజ్జులాగే మిగిలిపోతావు. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వాస్తవానికి మనం ఎదగాల్సింది సీనియారిటీలో కాదు, సిన్సియారిటీలో. ఈరోజు మనం సీనియారిటీలో ఎదుగుతున్నాం. ఓ, 10 సంవత్సరాల్లో నేను బాప్తీస్మం తీసుకున్నా, ఇప్పటికి 10 సంవత్సరాల నుంచి నేను క్రైస్తవుణ్ణి, 20 సంవత్సరాల నుంచి నేను క్రైస్తవుణ్ణి. అయ్యో, నేను పుట్టుక నుంచే, మా తాత ముత్తాతల దగ్గర నుంచే మేము క్రీస్తుని ఎదిగినటువంటి వారము, క్రైస్తవులము. సో చెప్పుకోవడానికి మనకు సీనియారిటీ ఉంది, కానీ వాస్తవానికి ఒక క్రైస్తవునికి కావాల్సింది సీనియారిటీ కాదు, మెచ్యూరిటీ, పరిపక్వత కావాలి. నువ్వు ఎప్పుడు పుట్టావన్నది ముఖ్యం కాదు, ఎంత ఎదిగావు అన్నటువంటిది ప్రాముఖ్యం. ఈరోజు ఆ ఎదుగుదలకి మనం దూరమైపోవడం అనేటువంటిది, ఇదిగో ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి వర్తిస్తాయి. ఎవరో ఎందుకు ఈ మాటలు వింటున్నటువంటి నిన్ను నీవే ఈ ఉదయకాల సమయంలో నేరుగా ప్రశ్నించుకో. ఎన్ని సంవత్సరాల క్రితం రక్షించబడ్డావు? ఎప్పుడు బాప్తీస్మం తీసుకున్నావు? నీ సీనియారిటీ ఎంత? నీ మెచ్యూరిటీ ఎంత? నీ పరిపక్వత ఎంత క్రీస్తులో? క్రీస్తులో ఇంకా నువ్వు మరగుజ్జువేనా, లేకపోతే ఎదుగుతూ ఉన్నటువంటి వాణివా? మరొక మాట కూడా చెప్పి నేను వాక్య భాగంలోకి వెళ్తాను. ఏదైనా ఒక పండు అది ఎదుగుతున్నంత వరకు బాగుంటుంది. ఎప్పుడైతే పండు ఎదగడం ఆగిపోతుందో అప్పుడు కుళ్ళిపోవడం ప్రారంభమవుతుంది. అది ఎదుగుతూ ఉన్నంత వరకు పచ్చగా చక్కగా ఉంటుంది, అది ఎదుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఇంకా దాంట్లో ఎదుగుదల ఆగిపోతుందో అప్పుడు కుళ్ళిపోవడం ప్రారంభమవుతుంది. కాబట్టి క్రైస్తవ విశ్వాస జీవితం కూడా నువ్వు క్రీస్తులో పుట్టిన దగ్గర నుంచి ఈ శారీరకంగా ఈ దేహాన్ని నువ్వు విడిచిపెట్టేంత వరకు నువ్వు ఎదుగుతూనే ఉండాలి. ప్రతిరోజు ఎదుగుతూ ఉండాలి, ప్రతి గంట ఎదుగుతూ ఉండాలి, ప్రతి నిమిషము ఎదుగుతూనే ఉండాలి. ఏదో ఒక వాక్యాన్ని తీసుకుంటూ ఉండాలి, ఎదుగుతూ ఉండాలి, ఎదుగుతూనే ఉండాలి. ఎదగడం ఆగిపోయావనుకో, కుళ్ళిపోవడం స్టార్ట్ అవుతుంది. సైకిల్ తొక్కుతున్నంత వరకు ముందుకెళ్తావు, తొక్కడం ఆపేస్తే పడిపోతావు. క్రైస్తవ విశ్వాస జీవితం అనేటువంటిది ఎదుగుతూనే ఉండాలి. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, 2వ అధ్యాయము 1వ వచనం నుంచి కొన్ని మాటలు మనం చదువుకుందాం. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను క్షమించండి. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని. ప్రభు దయాళుడని రుచి చూచి ఉన్నాడల, ఈ మాట ఎవరెవరికి వర్తిస్తుంది? ఇదిగో ఈ కాన్ఫరెన్స్ లో కూర్చున్న మనందరికీ వర్తిస్తుంది. మనమందరం ప్రభు దయాళుడని రుచి చూచామా లేదా? రుచి చూచాం. నువ్వు అనుకోవచ్చు, నేను ఒక మేలు విషయమై దేవునికి ఎన్నో రోజుల నుంచి ప్రార్థన చేస్తున్నా, దేవుడు నాకు ఆ మేలు చేయలేదు, నాకు ఆ ప్రశ్నకు జవాబు ఇవ్వలేదు, దేవుడు నా ఎడల కఠినంగా ఉన్నాడు, మరి ప్రభు దయాళుడని నేను ఎక్కడ రుచి చూశాను అని అనుకోవచ్చు. ఇక్కడ మీకు ఒక విషయాన్ని చెప్తాను. క్రీస్తు పరిశుద్ధుడు, ఇంకా చెప్పాలంటే ఆయన అత్యంత పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధతకు ఏది కూడా సాటి రాదు, ఈ విషయం మనకు తెలిసిందే. దెన్ మన బ్రతుకు దగ్గరికి వస్తే మనది అత్యంత దౌర్భాగ్యమైనటువంటి బ్రతుకు. మన అంతరంగంలో ఎలాంటి విద్వేషాలు ఉన్నాయో మనకు తెలుసు. కుళ్ళు, కుతంత్రము, ద్వేషము, అసూయ, పగ, ఎదుగుదలను ఓర్చుకోలేని తత్వం, ఇలాంటివి మనలో చెప్పుకుంటే అనేకములున్నవి. జాగ్రత్త గమనించండి, ప్రభువు అత్యంత పరిశుద్ధుడు, నీవు నేను అత్యంత దౌర్భాగ్యులము. అత్యంత పరిశుద్ధుడైనటువంటి దేవుడు తన శరీరములో నిన్ను నన్ను ఒక అవయవముగా ఉంచాడు అనంటే, ఒక అవయవముగా ఉంచడానికి ఇష్టపడ్డాడు అనంటే, ఆయన దయాళత్వాన్ని మనకు చూపించినట్లేగా. నువ్వు అవునన్నా కాదన్నా ప్రభు యొక్క దయాళత్వాన్ని నువ్వు అక్కడ రుచి చూచావు. నా వరకు నేను అత్యంత దౌర్భాగ్యుడిని, క్రీస్తు శరీరము అత్యంత పరిశుద్ధమైనటువంటిది, ఆ శరీరములో ఒక భాగముగా ఉండటానికి నేను అర్హుణ్ణి కాను, అసలు యోగ్యుణ్ణి అసలే కాను, అయినప్పటికీ తన శరీరములో నన్ను తీసుకుని వెళ్ళి ఒక భాగంగా ఆయన ఉంచుకున్నాడు అంటే, ఆయన నాయడలు ఎంత దయాలత్వాన్ని చూపించాడు, ఎంత కనికరాన్ని చూపించాడు. నేను రక్షించబడిన రోజే ఆయన దయాలత్వాన్ని, ఆయన కనికరమును, ఆయన మంచితనాన్ని నేను రుచి చూశాను. నేను బాప్తీస్మం తీసుకున్న రోజే, యేసుప్రభు నా సొంత రక్షకుడిగా అంగీకరించిన రోజే ఆయన దయాలత్వాన్ని, ఆయన కనికరాన్ని రుచి చూశాను. సో మీలో ఎవరైతే రక్షించబడ్డారో, ఎవరైతే బాప్తీస్మం తీసుకున్నారో, మీరందరూ కూడా ఆల్రెడీ ఆయన దయాలత్వాన్ని రుచి చూచినటువంటి వారే. ఆయన దయాలత్వాన్ని, ఆయన కనికరము మీ మీద ఉండబట్టే కదా. ఇదిగో ఈరోజు ఉదయకాల సమయంలో ఈ వాక్యం కూడా వింటున్నారు. అంతెందుకు గడిచిన రోజుల్లో, గడిచిన దినాల్లో, లేకపోతే గడిచిన దినము నిన్నటి దినాన ఆయనకి ఎంతగా దుఃఖం పెట్టించుంటాం మనం, ఆయన ఎంత బాధ పెట్టుంటాం మన మాటల ద్వారా కానీ, చూపుల ద్వారా కానీ, మన నడవడిక ద్వారా కానీ. కేవలం సహోదరుడా, సహోదరి, నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. నిన్నటి దినాన నువ్వు ఎంత దుఃఖపెట్టావు. మరి ఆయన దయాళుడు కాబట్టి నీ నిమిత్తము రాత్రి తండ్రిని వేడుకున్నాడు. తండ్రి అనుకున్నాడు నిన్నటి దినానే ఈ చెట్టు పనికిమాలిన చెట్టు, ఈ చెట్టు వ్యర్థమైనది, దీనివల్ల అనవసరంగా భూమి నిస్సత్వం అయిపోతుంది, దీన్ని నరికి పడై అని చెప్తే రాత్రి తోటమాలి అయిన యేసు ప్రభు నీ నిమిత్తము గోజారి విన్నవించుకొని, ప్రభా ఇంకొక రోజు కూడా అవకాశం ఇవ్వు, నేను మరలా పాది చేసి ఎరువేసి నీళ్లు పోస్తాను, మరలా ఇదిగో ఈ ఉదయకాల సమయంలో వాక్యం ద్వారా మాట్లాడుతాను అని గత రాత్రి కుమారుడు నీ నిమిత్తము తండ్రి యొద్ద విజ్ఞాపన చేసి నీకు ఈ ఉదయకాల సమయంలో మరొకసారి వాక్యం అనడానికి అవకాశం ఇచ్చాడు. తెలుసా నీకు ఆ విషయం? అది ఆయన దయాలత్వం, అది ఆయన కనికరం. ఆయన దయాలత్వమే లేకపోతే అసలు ఈ ఉదయకాల సమయాన్ని నువ్వు చూసుండేదానివి కాదు, ఈ ఉదయకాల సమయంలో ఈ కాన్ఫరెన్స్ కి నువ్వు అటెండ్ అయి ఉండేవాడివి కాదు, ఈ మాటలు అసలే వినుండేవాడివి కాదు. చాలా స్పష్టంగా అర్థమైంది అనుకుంటున్నాను. ఈ లెక్కను మనం ఆలోచన చేసుకుంటూ వెళ్తే ప్రతి దినము ప్రతి గడియ ఆయన దయాలత్వాన్ని మనం రుచి చూస్తూనే ఉన్నాం, ప్రతి గడియ ఆయన మన నిమిత్తము విన్నవించుకుంటూనే ఉన్నాడు తండ్రి ఎదుట, మరొక గడియ అవకాశం ఇవ్వు, మరి ఒక దినము అవకాశం ఇవ్వు అనని. మరి ఆయన అంత దయాలత్వాన్ని మనకు చూపిస్తూ ఉన్నాడు. సుక్రీస్తునందు ప్రేమ దేవునిట్లారా, అందుకోసమే పేతురు అంటున్నాడు, ప్రభువు దయాళుడని మీరు రుచి చూచారు కదా, అయితే ఒక పని చేయండి, మీరు సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని వాటిని విడిచిపెట్టేసేయండి. ఇంకా వాటిని విడిచిపెట్టేయండి, వాటిని ఇక మానేయండి. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆలోచించేయండి, రక్షించబడిన తరువాత కూడా, ప్రభువు దయాళుడని రుచి చూచిన తరువాత కూడా, ఆయన అత్యంత పరిశుద్ధమైనటువంటి శరీరములోనికి నీవు నేను ఒక అవయములుగా ఉండడానికి అవకాశం కల్పించబడిన తరువాత కూడా, ఇంకా మనము సమస్తమైన దుష్టత్వాన్ని మన జీవితంలో కలిగి ఉన్నాము, ఇంకా కలిగి ఉన్నాము. సమస్తమైనటువంటి కపటమును, వేషధారణను మన జీవితాల్లో మనం కలిగి ఉన్నాం. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, చాలా మంది క్రైస్తవులు హత్య చేయరు, చాలా మంది క్రైస్తవులు దొంగిలించరు, వారు వ్యభిచరించరు. ఈ పాపాలు క్రైస్తవుల్లో బహు తరచుగా ఉంటాయి. మనం కూడా వాటినే, అంటే త్రాగుబోతుతనాన్ని, వ్యభిచారాన్ని, దొంగిలించడాన్ని, వాటిని పాపాలుగా హైలైట్ చేస్తాం. అవి పాపాలనే కాదనడం లేదు, వాటిని పాపాలుగా హైలైట్ చేస్తాం, వాటి మీద దృష్టి నిలుపుతాం, అవి మనలో లేవులే అని సంతృప్తి చెందుతాం. కానీ ఇక్కడ విషయం ఏంటంటే, మన హృదయంలో కపటం ఉన్నా, వేషధారణ ఉన్నా, అసూయ ఉన్నా, దూషణ మాటలున్నా, ఇవి కూడా వ్యభిచారంతో సమానమే, ఇవి కూడా దొంగతనముతో సమానమే, ఇవి కూడా విగ్రహారాధనతో సమానమే. దేవుని దృష్టిలో పెద్ద పాపం చిన్న పాపం అంటూ ఏమీ ఉండదు. పాపమంటే పాపమే, ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఆజ్ఞ అతిక్రమేంటి? చెప్పిన మాటను చేయకపోవడమే. సో ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు? సమస్త కపటాన్ని దుష్టత్వాన్ని విడిచిపెట్టేయని అంటున్నాడు. నువ్వు ఈరోజు ఉదయకాల సమయంలో ఈ మాటలు విని తర్వాత కూడా నువ్వు విడిచిపెట్టలేదంటే అప్పుడు నువ్వేం చేశావు? ఆజ్ఞను అతిక్రమించావు. ఎవరి ఆజ్ఞని? దేవుని ఆజ్ఞని. ఎందుకని? సమస్తమైన కపటమును దుష్టత్వమును మాని విడిచిపెట్టండి అన్నటువంటిది నా ఆజ్ఞ కాదు, అది దేవుని ఆజ్ఞ. ఇదిగో మనం వాక్యంలో చూస్తున్నాం. పేతురు గారు సార్ రాసింది అని అనుకోవద్దు. పీటర్ వాజ్ ఇన్స్పైర్డ్ బై ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడిన వాడై పరిశుద్ధాత్మని యొక్క ఆధీనములో ఆయన లిఖించాడు. క్రీస్తునందు ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు ఉదయకాల సమయంలో మనం దుష్టత్వాన్ని, కపటమును, వేషధారణను, అసూయను విడిచిపెట్టకపోతే, ఉదాహరణకి అసూయ గురించి తీసుకుందాం. అసలు అసూయని మనం పెద్దగా పాపంగా పరిగణించాం. ఇంకోటి ఏంటంటే, అసలు చాలా మందికి వాళ్ళ జీవితంలో అసూయ ఉందని కూడా తెలియదు. ఎవరైనా బాగుపడుతుంటే చూసి ఓర్చుకోలేని తత్వమే అసూయ. కొంతమంది మరీ దారుణంగా ఒకళ్ళు ఒక వస్తువు తెచ్చుకున్నా గాని వాళ్ళ అసూయని చాలా ఇమీడియట్ గా వెళ్ళగక్కేస్తుంటారు. అబ్బో వీళ్ళ పరిస్థితి మామూలుగా లేదే, ఇంతకు ముందు ఎట్టున్నారు ఇప్పుడు ఎట్టున్నారు అంటే దాని ఉద్దేశం ఏంటి? ఎంతకుముందు ఎట్టున్నారు ఇప్పుడు ఎట్టే ఉండాలా వాళ్ళు? ఒక వస్తువు తీసుకుంటే సంతోషించి ఆనందంగా అప్రిషియేట్ చేసేటువంటి స్థితి ఈరోజు చాలా మంది క్రైస్తవుల్లో లేదు. బహుశా నువ్వు ఎస్ఐ గారి భార్య అనుకుందాం, కానిస్టేబుల్ భార్య ఒక వస్తువు తెచ్చుకుంది, వాహ్ వాళ్ళ లెవెల్ చూడు, వాళ్ళు ఏంది, వాళ్ళ జీతం ఏంటి, వాళ్ళు అంత మంచి వస్తువులు తెచ్చేసుకుంటున్నారు అని అనుకున్నావనుకో, అది అసూయే. హృదయపూర్వకంగా వెళ్ళి అప్రిషియేట్ చేయగలవా సహోదరి? చక్కగా ఇంతకు ముందు కాకుండా ఇప్పుడు కష్టపడి ఒక్కొక్క వస్తువుని సమకూర్చుకొని నువ్వు చిన్నగా ఎదుగుతున్నావు, చాలా సంతోషం. అలాగే జాగ్రత్తగా నువ్వు డబ్బులు కూడబెట్టుకొని ఒక్కొక్క వస్తువు తీసుకొని ఇంట్లో పిల్లల మీద ఇంకేదన్నా జాగ్రత్త చెయ్యి. డబ్బుల్ని కొన్ని విషయాల్లో వ్యర్థం చేయొద్దు, ఇక్కడ దాన్ని జాగ్రత్తగా ఉపయోగించు అని చెప్పగలమా హృదయపూర్వకంగా? ఎవరైనా ఫంక్షన్కి వెళ్తే బా ఎందుకండి అంత ఎచ్చులు, అంత అవసరమా అంత ఖర్చు పెట్టి చేసుకోవడం? ప్రేమతో నువ్వు వెళ్ళి వాళ్ళని హెచ్చరించడం వేరు బ్రదర్, ఎందుకు అంత డబ్బులు వేస్ట్ చేయడం, ఏదో పిల్లల పేరు మీద బ్యాంకులో వేస్తే వాళ్ళకి ఎంత ఉపయోగపడదు అని ప్రేమతో చెప్పడం వేరు. ఈ పక్కన కూర్చొని మూడో వ్యక్తి దగ్గర అసహించుకుంటూ, ఐ మీన్ వాళ్ళని చిన్న చూపు చూస్తూ మాట్లాడడం, అసూయతో మాట్లాడడం వేరు. ఇక్కడ రెండు విధాలు ఉన్నాయి, పాజిటివ్ వే, నెగటివ్ వే. నువ్వు ఏ విధంగా చెప్పావు అనేటువంటిది అది నీ అంతరంగంలో ఉండేటువంటిది. పైకి నువ్వు ఏం చెప్పావు అన్నది మనుషులు చూస్తారు, కానీ అంతరంగంగా నీ హృదయంలో ఏముందో దేవుడు దాన్ని చూస్తాడు. కొంతమంది సంతోషం బ్రదర్, మంచిగా వస్తువులు తీసుకున్నారు, స్థలం తీసుకున్నారు, బో ఇల్లు భలే కట్టుకున్నారు అని పైకి చూడడానికి అది పొగిడినట్టే ఉంటుంది, కానీ అంతరంగంలో మాత్రం వాళ్ళ హృదయంలో కుళ్ళు ఉంటుంది, అసూయ ఉంటుంది. దేవుడు దాన్ని చూసి జడ్జిమెంట్ ఇస్తాడు, నువ్వు పైకి పలికిన పదాలు కాదు. చాలా మందికి తెలీదు, కనీసం వారిలో అసూయ అనేటువంటిది ఒకటి ఉంది కూడా అనని, దాన్ని పెద్ద పాపంగా కూడా పరిగణించరు, అందుకోసం అసలు దాని జోలికి వెళ్లరు. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, ఈవెన్ నువ్వు క్రీస్తు దయాళుడిని రుచి చూచావు కదా, నువ్వు క్రీస్తు దయాలను రుచి చూసావు కదా, ఇదిగో ఆ అసూయను కూడా విడిచిపెట్టేయి, విసర్జించేసేయి. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, వేషధారణ అంటే నటన, నటించడం, హిపోక్రసీ, పైకి ఒక విధంగా లోన మరొక విధంగా, పైకి ఒక మాట లోన ఒక మాట, పైకేమో ప్రైజ్లాడ్ బ్రదర్ ప్రైజ్లాడ్ సిస్టర్, కానీ అంతరంగంగానేమో వా వచ్చిందండి ఈమె ఒక పెద్ద పెద్ద పరిశుద్ధురాలంటూ, ఈయనే పెద్ద పరిశుద్ధి అంటూ ఇప్పుడు ప్రార్థన ప్రార్థన. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా ఉదాహరణలు ఉన్నాయి, ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా ఉదాహరణలు ఉన్నాయి. కాబట్టి ఉదయకాల సమయంలో అలాంటివి నీ జీవితంలో ఏమన్నా ఉన్నాయి అని అనిపిస్తే, దేవుడు నీతో నేరుగా మాట్లాడుతున్నాడు అనిపిస్తే, ఎస్ నాలో ఈ బలహీనత స్పష్టంగా ఉంది అని నీకు అర్థమైతే, ఈరోజు ఉదయకాల సమయంలో దేవుని వాక్యం సెలవిస్తుంది, విడిచిపెట్టండి. ఇప్పుడు మీరు క్రీస్తు శరీరములో అవయములై ఉన్నారు, ఆయన దయాలత్వాన్ని బట్టి మీరు క్రీస్తు శరీరంలోనికి అవయములుగా చేర్చబడ్డారు. మరి ఇప్పుడు మీరు అలా ఉండాలి అనంటే, సమస్తమైన దూషణ మాటలను కూడా మాని, సమస్తమైన దూషణ మాటలు. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుడారా, దూషణ మాటలంటే, సమస్తమైన దూషణ మాటలంటే కేవలం బూతు మాటలు మాట్లాడడమే కాదు, చెడ్డ మాటలు మాట్లాడడమే కాదు, ఓ బూతు మాటలు నేను మాట్లాడడం లేదు కదా అని. కొంతమంది ద్వంద్వార్థాలతో కూడా మాట్లాడుతుంటారు, డబుల్ మీనింగ్ డైలాగ్స్, ప్రత్యేకంగా స్త్రీలు పురుషుల దగ్గర, పురుషులు స్త్రీల దగ్గర. ఇవి డైరెక్ట్ గా మాట్లాడే వాళ్ళు కొద్ది మంది, సెల్ ఫోన్ లో మాట్లాడే వాళ్ళు చాలా ఎక్కువ మంది. ఎందుకంటే సెల్ ఫోన్ లో మనిషి ఎదురుగా కనపడ్డు కదా, వాళ్ళు మాట్లాడే ఒక్కొక్క మాటకి ఎంత పెద్ద ద్వంద్వార్థం ఉంటుందో. మొన్నటి దినాన నేను ఒక స్టేటస్ పెట్టాను, నా కారు రిపేర్ అయితే స్టేటస్ పెట్టాను. ఆ పదాలు వాస్తవానికి బయట వాళ్ళు చూస్తే అవి ద్వంద్వార్థాలతో మాట్లాడినట్టే కనిపిస్తాయి. నేను పెట్టిన విధానం వేరు, అది కవిత్వం రూపంలో నేను పెట్టాను. కానీ దాన్ని చదివినటువంటి వారికి, అంటే లోకస్తులకైతే మాత్రం అవన్నీ కూడా ద్వంద్వార్థాలతో కనబడతాయి. నేనేం పెట్టానంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. నేను ఎంత వద్దని చెప్పినా, నా పిల్లలు కష్టపడతారని చెప్పినా, నాకు పరిచర్కి ఇబ్బంది అవుద్దని చెప్పినా, నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళిపోయిందంటే వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోయింది. ఎంత రమ్మన్నా రావడం లేదు. వాళ్ళ నాన్నగారు కూడా ఇక ఈమె నీకు సరిపోదు, నువ్వు వేరే వ్యక్తిని తెచ్చుకో అని అంటున్నాడు. వాళ్ళ అన్న వచ్చి జుట్టు పట్టుకొని మరి ఈడ్చుకొని తీసుకుని వెళ్ళిపోయాడు అని పెట్టాను. చాలా మందికి అర్థం కాలేదు. కానీ ఆ తర్వాత పోస్టులను చూసిన తర్వాత వాళ్ళకి అర్థమైంది. ఆ తర్వాత పోస్టులు పెట్టాను ఫోటోస్తో సహా. అదేంటంటే, నన్ను విడిచి పుట్టింటికి వెళ్ళిపోయింది ఎవరు అనంటే నా కారు. పుట్టింటికంటే స్టోర్ రూమ్కి వెళ్ళిపోయింది. వాళ్ళ అన్న జుట్టు పట్టుకుని ఈడ్చుకుని వెళ్ళిపోయాడు. అంటే మెకానిక్ వచ్చి దాని కారుకి తాడు కట్టుకుని, ఎందుకంటే అసలు కదలట్లేదు అది, దాన్ని తాడు కట్టుకుని వేరే కారుతో దాన్ని లాక్కొని వెళ్ళిపోయాడు, ఈడ్చుకుని వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆ మేనేజర్ ఏమంటున్నాడంటే, సార్ మీరు తిరిగే రోడ్లకి, మీరు వెళ్లే ప్రయాణాలకి ఈ కారు సరిపోదు సార్, ఇది గ్రౌండ్ లెవెల్ తక్కువ, దీన్ని కొంచెం హైట్ చేసుకోండి, హైట్ ఉండే గ్రౌండ్ లెవెల్ హైట్ ఉండేదైతే మీకు బెస్ట్ సార్, మార్చుకోండి సార్, ఇది మీకు సెట్ కాదు సార్ అని అన్నాడు. సో దాన్నే నేను ఒక చిన్న కవిత్వం భావంలో దాన్ని ఆ రీతిగా వ్యక్తపరిచాను, ఆ రీతిగా నేను వ్యక్తపరిచాను. క్రీస్తునందు ప్రేమ దేవుడారా, అన్యులకైతే అవి కొన్ని భూతపథాలలాగా కనిపించవచ్చు. ఏంటంటే భార్య వెళ్ళిపోయింది, మామ వద్దు అంటున్నాడు, లేకపోతే వాళ్ళ అన్నీ జుట్టు పట్టుకు, అంటే ఏం తప్పు చేసిందో ఏంటో. కానీ వాస్తవానికి నేను కారుని ఉద్దేశించి నేను మాట్లాడాను. ఎస్ నేను ఇక్కడ మాట్లాడింది వేరే అర్థంతోనే, కానీ ఈ నా వేరే అర్థంలో చెడు ఏమీ లేదు, ఓకే, చెడేం లేదు. దాని వెనకాల ఉన్నటువంటి మంచి ఉద్దేశమే, అంటే జస్ట్ నా కారు చెడిపోయింది, నా కారు పరిస్థితి ఇది, నా కారు ఇంక రిపేర్ చేయించుకునేటువంటి స్థితిలో లేను, తర్వాత ఆయన ఏమో మార్చుకోమంటున్నాడు, మార్చుకునే స్థితి లేదు. నేను తిరిగి డైరెక్ట్ గా చెప్పకుండా ఇండైరెక్ట్ గా ఇంకొక వేలో నేను ప్రజెంటేషన్ చేశాను, బట్ నా ఇంటెన్షన్ వేరెక్కడ. కానీ ఇంకొంతమంది ద్వంద్వార్థాలు మాట్లాడతారు. వాళ్ళ ఇంటెన్షన్ ఒక పురుషుడు ఒక స్త్రీతో మాట్లాడేటప్పుడు ఎలా ఉంటుందంటే, వాళ్ళ దగ్గర నుంచి ఏదో ఆశించి దాన్ని ద్వంద్వార్థంతో చెప్పడం, ద్వంద్వార్థంతో ఒకరిని ఒకరు రెచ్చగొట్టుకోవడం. అక్కడ పాపపు ఆలోచన ఉంది, పాపపు తలంపు ఉంది, అది తప్పని చెప్తున్నాను నేను. నువ్వు అంతరంగంగా ఒకటి పెట్టుకుని పైకి ఇంకొకటి ద్వంద్వార్థంతో మాట్లాడ్డా. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం చెడ్డ మాటలు మాట్లాడడం తప్పు అని అనుకుంటున్నాం, కానీ మీకు ఒక విషయం తెలుసా, తన సహోదరుని ద్రోహి అన్నా కానీ అది నరహత్య చేసిన దాంతో సమాధానం అని దేవుని వాక్యం సెలవిస్తుంది. తన సహోదరుని నువ్వు ద్రోహి అన్నప్పటికీ కూడా దట్ ఈజ్ ఈక్వల్ టు కమిటింగ్ మర్డర్. రెండోది, అబద్ధములాడు పెదవులు యెహోవాకు హేయములు. నువ్వేమనుకో, మనం ఏమనుకుంటున్నావు, చిన్న మాటే కదా, పెద్ద అబద్ధం కాదు, చిన్న అబద్ధమే కదా నువ్వు అనుకుంటున్నావు అని మనం అనుకుంటున్నాం. కానీ దేవుడు అంటున్నాడు, ఐ హేట్ దోస్ లిప్స్. యెహోవాకు హేయములు, అబద్ధములాడు పెదవులు యెహోవాకు హేయములు. దేవుడు ఆ పెదవుల్ని అసహించుకుంటున్నారంట. మనమేమో చాలా సింపుల్ గా ప్రతి చిన్న దానికి, కాని దానికి, అయిన దానికి అబద్ధాలు చెప్పేస్తా ఉన్నాం. అబద్ధములాడు పెదవులకు ఆయన హేయములు, తర్వాత ఉంటుంది సత్యవర్తనలు ఆయనకి ఇస్తులు. అంటే సత్యాన్ని పలికే వాళ్ళు, వాళ్ళకి కష్టమైన నష్టమైన అబద్ధం చెప్పకుండా సత్యాన్ని చెప్పేటువంటి వాళ్ళు ఆయన కిస్తులు. హీ లవ్ దెమ్. ఏ రోజన అసలు దీని గురించి మనం ఆలోచన చేసామా? ఎప్పుడు మనం ప్రభు దగ్గరకు వచ్చినా, వాక్యం దగ్గరకు వచ్చినా గాని నాకేం వాగ్దానం ఇచ్చాడు? ఈరోజు మీకు అడుగుడి మీకు ఇవ్వబడి, నేను ఉద్యోగాన్ని అడుగుతా, నేను అది అడుగుతా, నేను ఇది అడుగుతా, నీ కన్నీటినంతటిని తుడి చేస్తాను, ఇది ఆమె వల్ల నాకు చాలా కన్నీరు ఉంది, దేవుడు దాని అంతా తుడి చేస్తాడు, నీ శత్రువులు నేను పడగొడతాను. అబ్బా, ఈరోజు నా శత్రువు ఎవరు, మా అత్త, ఆమెను పడగొట్టేస్తాడు దేవుడు. ఎప్పుడు మనం వీటి గురించి ఆలోచన చేశామే కానీ సత్యవర్తులు ఆయన కిస్తులట అని ఏ రోజైనా ఈ అంశాన్ని పెట్టుకుని ప్రార్థన చేశామా? ప్రభా, నా జీవితంలో కష్టమైన నష్టమైన నేను సత్యమనే చెప్పడానికి నాకు సహాయం చేయనని, నేను నీకు ఇస్తులుగా ఉండడానికి, ఇస్తురాలుగా ఉండడానికి నాకు సహాయం చేయని. ప్రభా, అబద్ధములు ఆడు పెద్దోళ్ళు నీకు హేయములట కదా, సో నేను అబద్ధములు ఆడుకున్నట్లు నాకు సహాయం చేయి ప్రభా అని ఏ రోజన్నా మనం ప్రార్థన చేస్తుంటామా? క్రీస్తులో, క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. సో సమస్తమైన దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము అపాలను ఆపేక్షించుడి. సో వీటన్నిటిని విడిచిపెట్టు. విడిచిపెట్టిన తర్వాత ఏం చేయి? ఎదగడానికి ప్రయత్నం చేయి. ఎందుకు? నువ్వు ఇప్పుడే క్రీస్తులో నూతనంగా జన్మించావు. మరి క్రీస్తులో నూతనంగా జన్మించిన వారికి ఏం కావాలి? మామూలుగా ఏ లోకానుసారంగా అయినా సరే అప్పుడే జన్మించినటువంటి శిష్యులకి ఏం కావాలి? తల్లిపాలు కావాలి, తల్లిపాలు కావాలి. డబ్బా పాలు తాగి కూడా పిల్లలు బ్రతుకుతారు, కానీ అది వారికి అంత ఆరోగ్యం కాదు. తల్లిపాలు శ్రేష్టం, అవి వాళ్ళకి చాలా ఆరోగ్యం, అవి చాలా క్షేమం. ఎస్, కొంతమందికి తల్లిపాలు పడవు, అలాంటప్పుడు సహజంగా ఈ లోకంలో మనం చూస్తాం వాళ్ళు డబ్బా పాలు ఇంకేవరో వేరే తల్లితో పాలు ఒకతో పాలు తాగి ఎదుపం ఎదుగుతా ఉంటారు. అలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు లిస్ట్ లో. వాళ్ళు తప్ప నేను అనడం లేదు, అది లోకానుసారంగా. కానీ వాక్యానుసారంగా వచ్చే సమయానికి నువ్వు క్రీస్తులో నూతనంగా జన్మించావు కాబట్టి ఇప్పుడు నువ్వు క్రీస్తు దగ్గరే పాలు తాగి నువ్వు ఎదిగితే అది నీకు ఆరోగ్యానికి క్షేమం, నీకు బలం వస్తుంది, క్రీస్తులోను బలవంతులు అవుతావు. క్రీస్తు దగ్గర పాలు తాగడం అంటే
క్రీస్తు యొక్క మాటలే. ఆయన మాటలంటే ఇదిగో ఆయన వాక్యమే. ఆ వాక్యం ఎక్కడుంది? నీ చేతుల్లోనే ఉంది, నీ చేతుల్లోనే ఉంది. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, వాక్యాన్ని ఎక్కడో 7 సముద్రాల సప్త సముద్రాల అవతల తెచ్చి వెళ్ళి అడిగి తా, మీరు కష్టపడో నష్టపడో చచ్చో బతుకో వెళ్ళి తాగండి అని అనలా. మార్టిన్ లూథర్ రాక మునుపు ఎవరి చేతుల్లో బైబిల్ గ్రంథం ఉండేది కాదు, కేవలం అత్యంత ధనవంతుల గృహాల్లో మాత్రమే ఉండేది. మార్టిన్ లూథర్ వచ్చిన తర్వాత ఈవెన్ అతనికి ముందు కొంతమంది జాన్ టిండేల్ అనేటువంటి వాళ్ళు కూడా, వీళ్ళందరూ విలియం టిండేల్ సారీ, వీళ్ళందరూ కూడా ప్రయాసపడి అప్పుడు దాకా లాటిన్ భాషలో ఉన్నటువంటి బైబిల్ గ్రంథాన్ని తర్జుమా చేసి ఇంగ్లీష్ భాషలోనికి అనువదించారు. అలా అనువదించినందుకు వాళ్ళు క్రైస్తవుల చేతే స్తంభాలకు కట్టబడి కాల్చబడి చంపబడ్డారు. ఆ రీతిగా ఎంతో మంది ప్రయాసపడి కష్టపడి ప్రాణాలు త్యాగం చేస్తే ఈరోజు దేవుడి వాక్యం నీ చేతుల్లోకి నీ ఇంట్లోకి వచ్చింది. మేరీ స్లెస్సర్ అనే అమ్మాయి ఒక బైబిల్ గ్రంథాన్ని సంపాదించుకోవడం కోసం ఎంతో ప్రయాసపడి కూలి పని చేసుకుని చిన్నమ్మాయే కొన్ని కిలోమీటర్లు కాలినడకన వెళ్లి కనీసం చెప్పులు కూడా లేకుండా చెప్పులు పక్క నుంచి అరువు తెచ్చుకొని ఆ చెప్పులు మళ్ళీ అరిగిపోతే మళ్ళా నేను వాళ్ళకు కొనివ్వాల్సి వస్తుందని చెప్పి వాటిని సంచులో పెట్టుకుని ముళ్ళు తుప్పలు ఉన్న దగ్గర మాత్రం వేసుకుని వెళ్లి ప్రయాసపడి కూలి పని చేసి అంట్లు దోమి కోడిగుడ్లు అమ్మి తీరాడికెళ్తే ఆయన బైబుల్ లేదు అని చెప్తే ఆ దైవజనుడు ఆమె గుండెల వేసేలాగా ఏడిస్తే దాన్ని చూసినటువంటి ఆయన అరే బైబుల్ కోసం ప్రజలు ఇంతగా తహతహలాడుతున్నారా అని ప్రేరేపించబడిన వాడై వేరే వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి బైబుల్ గ్రంథాన్ని అమ్మాయికి ఇవ్వడం మాత్రమే కాదు ఈ విషయాన్ని సొసైటీ వారికి తెలియచేసినప్పుడు సొసైటీ వాళ్ళు ప్రేరేపించబడి నిజంగా వాక్యం కోసం ఇంతమంది ఈ రీతిగా ప్రయాసపడుతున్నారని చెప్పి ఆలోచన చేసి సొసైటీస్ ఆఫ్ ఇండియాస్ ని తయారు చేసి బైబిల్ గ్రంథాలని ప్రింట్ చేయడం ప్రారంభించారు. ఆ రీతిగా ప్రతి ఇంటికి బైబిల్ వచ్చింది. ఆ రీతిగా వాక్యము ప్రతి భాషలోనికి అనువదించబడింది, అనేకమైనటువంటి భాషల్లోనికి ప్రింట్ చేయబడింది. ఈరోజు చాలా స్టైల్ గా ఉంది, పట్టుకోవడానికి కంఫర్ట్ గా ఉంది అని అనుకుని ఒక చిన్న బైబిల్ ని అరచేయంత బైబిల్ పట్టుకోవడం చాలా ఫ్యాషన్ గా స్టైల్ గా బయటకు ఎవరికి కనపడకుండా జోబులో పెట్టుకుని వెళ్తున్నా చూసావా? ఆ బైబిల్ ఎలా వచ్చిందో తెలుసా? బ్రదర్ ఆండ్రూ ఆయనకి ఇవ్వబడినటువంటి టైటిల్ ద స్మగ్లర్ ఫర్ క్రైస్ట్, క్రీస్తు కొరకు స్మగ్లర్. ఆయన ఒక కమ్యూనిస్ట్ సైనికుడు, ఐ థింక్ సోవియట్. ఆయన తరువాత యుద్ధంలో కాలు పోగొట్టుకున్న తర్వాత మరణ పడకలో ఉన్నప్పుడు రక్షించబడి యేసు ప్రభుని తెలుసుకుని వాక్యాన్ని చదివి ఆదరించబడి అప్పుడు రియలైజ్ అవుతాడు, అరే ఈరోజు నేను ఇంత దుఃఖంలో ఇంత కష్టంలో ఇంత చెరసాల్లో కూడా నేను ఆదరించబడ్డాను, నేను ఆదరించబడ్డానంటే గల కారణం వాక్యమే. మరి ఈరోజు క్రైస్తవులు ఎంతమంది హింసలు గుండా శ్రమలు గుండా వెళ్తున్నారు, కనీసం వాళ్ళు ఆదరించబడ్డానికి వాళ్ళకి వాక్యం లేదు అని చెప్పి బైబిళ్లను స్మగ్లింగ్ చేయడం ప్రారంభించాడు ఒక దేశం నుంచి మరొక దేశానికి. బ్రదర్ ఆండ్రూ ద స్మగ్లర్ ఫర్ క్రైస్ట్, ప్రత్యేకంగా ఏ ఏ దేశాలలో బైబిల్ గ్రంథం నిషేధించబడిందో ఆ దేశాలకి దేవుడు తనకిచ్చిన ఒక డొక్కు కారులో రహస్యంగా తరలించాడు. ఎన్నోసార్లు సైనికుల యొక్క కళ్ళు కప్పి, కాని అప్పుడు ఆయనకి చింత కలిగింది, అరే ఈ కారులో నేను కేవలం 200 బైబిల్ మాత్రమే రహస్యంగా దాచి తీసుకుని వెళ్ళగలుగుతున్నాను, ఇప్పుడు నేను ఇంకొంచెం ఎక్కువగానే తీసుకుని వెళ్ళగలిగితే ఇంకా ఎక్కువ మందికి బైబిల్ గ్రంథం అందించబడుతుంది కదా, ఎందుకంటే నేను తీసుకుని వెళ్ళినప్పుడు అక్కడున్నటువంటి 100 బైబిల్ తీసుకుని ఆనంద బాష్పాలు కారుస్తుంటే మిగిలిన వాళ్ళందరూ అయ్యో మాకు బైబిల్ దొరకలేదే అని చెప్పి వాళ్ళు దుఃఖంతో కన్నీరు కార్చారు. ఆ కన్నీరు ఆయన్ని ప్రేరేపిస్తే ఆయన సొసైటీ వాళ్ళతో మాట్లాడి బైబిల్ సైజ్ ని మనం తగ్గించగలిగితే 100 తీసుకెళ్లేటువంటి స్థానంలో 200 బైబిల్ తీసుకెళ్లగలిగినట్లుగా మీరు ప్రయాసపడండి అని చెప్తే అప్పుడు సొసైటీ వాళ్ళు బైబిల్ సైజ్ ని తగ్గించి 100 పట్టేటువంటి స్థానంలో 200 కారులో కుక్కీ రహస్యంగా అతని చేత విదేశాలకు తరలించారు. ఈ రీతిగా చిన్న బైబిల్ మన చేతుల్లోకి వచ్చింది తెలుసా? దాని వెనకాల ఎంత ప్రయాస, ఎంత కష్టము, ఎంత ప్రాణత్యాగము, ఎంతమంది కన్నీరు, ఎంతమంది చెరసాలలో ఉన్నటువంటి ఖైదీలకి ఆ బైబిల్ గ్రంథాన్ని అందించి ఈరోజు దాన్ని మనం చాలా ఫ్యాషన్ గా స్టైల్ గా కంఫర్ట్ గా మనం ఫీల్ అవుతా ఉన్నాం.
బట్ నో ద బిహైండ్ ద స్టోరీ. క్రీస్తునందు ప్రేమటువంటి దేవుడారా, ఈ రీతిగా దేవుడు ప్రతి ఒక్కరికి సమృద్ధిగా, అఫ్కోర్స్ ఈ రోజు కూడా వాక్యము లేకుండా అల్లాడిపోయే వాళ్ళందరూ ఉన్నారు, వాక్యం కోసం పరితపిస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. మీకు తెలుసా, నార్త్ కొరియాలో దాదాపు 100,000 క్రైస్తవులు ఉన్నారు. ఈ 100,000 ఎక్కడున్నారు తెలుసా, చెరసాల్లో ఖైదీలుగా బంధించబడి ఉన్నారు. మరి వీళ్ళకి వాక్యం ఉందా? వీళ్ళకి వాక్యం లేదు. అంతకు ముందు వాళ్ళు మననం చేసుకున్నటువంటి ఒక్కొక్క వాక్య భాగాన్నే ఒక్కొక్కరు జైల్లో కూర్చున్నప్పుడు వాళ్ళకు తెలిసినటువంటి ఒక్కొక్క భాగాన్ని వాళ్ళు చెప్తూ ధ్యానం చేస్తుంటే మిగిలిన వాళ్ళు వాటిని విని వాటిని బయహార్ట్ చేసి ఆ వాక్యాన్ని నేర్చుకుంటున్నారు. అలా ఒకరి దగ్గర నుంచి ఒకరికి వాళ్ళకి తెలిసినటువంటి వాక్యాలను ఇతరులకు పంచుకుంటూ బయహార్ట్ చేసుకుంటూ ఆ ఒక్క మొక్కతో ఆ ఒక్క వాక్యాన్ని పట్టుకొని రోజులు తరబడి జీవించేస్తున్నారు. రోజులు తరబడి నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి అబద్దముగా మీ మీద చెడ్డ మాటల్లో పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించండి, పరలోకమందు మీ ఫలం అధికమవుగును. ఈ ఒక్క మాటను పట్టుకొని ఈ చెరసాలలో కూర్చున్నటువంటి వాళ్ళందరూ కూడా ఆదరించబడిపోతా ఉన్నారు. ఒక్క వాక్యంతోనే వాళ్ళంతా ఆదరించబడుతున్నారే, ఒక్క వాక్యంతోనే వాళ్ళంతా ఎదుగుతున్నారే. వాళ్ళని అంతగా కొట్టి హింసించి నలగొడుతున్నప్పటికీ కూడా వాళ్ళ కళ్ళ ముందే వాళ్ళ బిడ్డల ప్రాణాలు తీస్తూ వాళ్ళ బిడ్డలు ఆడపిల్లల యొక్క జీవితాలని పాడు చేస్తూ ఇంతగా వేధిస్తూ ఉన్నప్పటికీ కూడా బైబిల్ గ్రంథం అంతా వాళ్ళ దగ్గర లేదు, ఒక్క వాక్యాన్ని చేత పట్టుకొని వాళ్ళు అంతగా ఎదుగుతున్నారే. ఈరోజు నీ చేతుల్లో 66 పుస్తకాలు ఉన్నాయి, 1189 చాప్టర్స్ ఉన్నాయి నీ చేతుల్లో ఉన్నాయి. అన్ని వచనాలు ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు నీ చేతుల్లోనే ఉంది. ఈరోజు నీకు చదవడానికి కావలసినంత సమయం ఉంది, కానీ ఎంతవరకు ప్రతిరోజు వాక్యాన్ని చదివి ధ్యానం చేసి పాలలాంటి వాక్యాన్ని ఆహారంగాను తీసుకుంటున్నావు? నీ ఆధ్యాత్మిక ఎదుగుదల కొరకు, నీ శారీరక ఎదుగుదల కొరకు కొంచెం లావైపోతేనే, కొంచెం వెయిట్ పెరిగిపోతేనే ఎంతో టెన్షన్ పడిపోయి కంప్లీట్ గా డైట్ కంట్రోల్ గానే వచ్చేస్తున్నావే నువ్వు. అసలు ఏమీ తినడం మానేశావే? నువ్వు తినేటువంటి విషయంలో ఎంత జాగ్రత్తగా క్యాలరీస్ లెక్క పెట్టి మరి, అమ్మో ఇది తింటే ఇన్ని క్యాలరీస్ వచ్చేస్తా, అమ్మో ఇది తింటే ఇన్ని క్యాలరీస్ వచ్చేస్తాయి అంత జాగ్రత్తగా పాటిస్తున్నావే? నీ శారీరక జీవితం కొరకు, నీ శరీరం కోసం అంత ప్రయాసపడుతున్నావే? నీ ఆధ్యాత్మిక ఎదుగుదల కోసం ఈరోజు అన్న ఆలోచన చేసావా? ఈరోజు ఇన్ని క్యాలరీస్ తీసుకోవాలని ఆలోచన చేసిన నీవు దేవుని వాక్యాన్ని కూడా ఇదిగో ఇన్ని క్యాలరీస్ తీసుకోవాలి తీసినందుకు ప్రేమ దేవుని మిడ్లారు, ఇక్కడ ఒక చిన్న క్లారిటీ ఇవ్వాలని ఇష్టపడుతున్నాను నేను. అదేంటంటే ఒక రోజులో నువ్వు ఎన్ని అధ్యాయాలు చదివో ప్రాముఖ్యం కాదు. కొంతమంది మనస్తత్వం ఎలా ఉంటుందంటే ఒక 4 రోజులు టైం పెట్టుకుంటారు, లేదా ఒక 3 నెలలు టైం పెట్టుకుంటాం, 3 నెలల్లో నేను బైబిల్ మొత్తాన్ని కంప్లీట్ చేసేయాలంతే, 3 నెలల్లో బైబిల్ కంప్లీట్ చేసేయాలి, ఇంకొక 4 రోజుల్లో బైబిల్ కంప్లీట్ చేసేయాలి, ఇలా టార్గెట్ పెట్టుకొని చదివేస్తూ ఉంటారు. ఆ చదివేసిన తర్వాత వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, ఇప్పటికి నేను 10 సార్లు బైబిల్ కంప్లీట్ చేశా, ఇప్పటికి నేను 20 సార్లు బైబిల్ కంప్లీట్ చేశా. నీకు తెలియకుండానే అది నీలో ఒక గర్వాన్ని అహంకారాన్ని తీసుకొని వస్తుంది తెలుసా. నేనేమంటానంటే నువ్వు ఎన్ని ఎక్కువసార్లు బైబిల్ చదివావు ప్రాముఖ్యం కాదు, నువ్వు ఎంత ఎక్కువగా బైబిల్ను అర్థం చేసుకున్నావు అది ప్రాముఖ్యం. ఈ సత్యం తెలియనంత వరకు నేను కూడా వాక్యాన్ని టకటకటక ఒక రోజులో 2 అధ్యాయాలు, ఒక రోజులో 3 అధ్యాయాలు, ఒక రోజులో 4 అధ్యాయాలు చదివి త్వర త్వరగా బైబిల్ కంప్లీట్ చేయాలని ప్రయాసపడేవాడిని. నా రెగ్యులర్ బైబిల్ స్టడీలో 2-3 అధ్యాయాలు వేగంగా. కానీ ఇప్పుడు సత్యం అర్థం చేసుకున్న తర్వాత ఆగిపోయా. ఉదాహరణకి ఇప్పుడు నా డైలీ పోర్షన్ మత్తయి సువార్త 5వ అధ్యాయం. 4 రోజుల నుంచి మత్తయి సువార్త 5వ అధ్యాయం చదువుతున్నా, ఇంకా 6వ అధ్యాయానికి వెళ్ళిపోవాలా నేను ఆవేశపడి. ఇందులో ఇంకా సత్యాలు చాలా ఉన్నాయి, ఇది నేను బాగా తెలుసుకుని అర్థం చేసుకున్న తర్వాత ఆ తర్వాత నేను 6వ వెళ్తా. నాకు తొందర ఏం లేదు. నా జీవిత కాలంలో నేను ఎన్నిసార్లు చదివాను అన్నది ఇంపార్టెంట్ కాదు. రేపు దేవుడు కూడా అడగడు నన్ను, రేపు తీర్పులు నిలబడిన తర్వాత నువ్వు బైబిల్ ఎన్నిసార్లు కంప్లీట్ చేశానని అడగడు. ఎంత అర్థం చేసుకున్నావు అని అడుగుతాడు. అర్థం చేసుకుంటేనే కదా దాన్ని మన జీవితానికి అన్వయించుకుంటాం, మన జీవితానికి అన్వయించుకుంటేనే కదా ఆ ప్రకారం నడుచుకుంటాం. ఆవేశపడి బైబిల్ గ్రంథాన్ని త్వరగా ముగించాలని ప్రయత్నం చేయొద్దు, కానీ వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి.
కొన్ని కొన్ని సమయాల్లో ఒకే వచనాన్ని లేకపోతే రెండు వచనాలని నేను నాలుగు రోజులు జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఆ వచనంలో నుంచి దేవుడు మాట్లాడుతున్నాడు, ఇంక మరలా పక్కన వచ్చిన ఎక్కడ వెళ్ళాలి, నేను ఆస్వాదిస్తున్నాను. ప్రతి వాక్య భాగంలో, ప్రతి వచనంలో, ప్రతి అధ్యాయంలో ఆయన దయాళుడని రుచి చూస్తున్నాను, నేను రుచిని అనుభవిస్తున్నాను. అందుకోసమే ఐఎమ్ నాట్ ఏబుల్ టు గో ఫార్వర్డ్ ఫర్దర్, ఇక్కడే స్టక్కాన్ అయిపోయాను. నాలుగు రోజుల నుంచే ఒక ఐదు అధ్యాయం దగ్గరే స్టక్కాన్ అయిపోయాను. ఈ పాటికి నేను కన్యూస్ చదువుకుని వెళ్ళిపోయింటే ఎక్కడికి వెళ్ళిపోయి ఉన్నావు, మొత్తం ఈ లాస్ట్కి వెళ్ళిపోయిండవని నేను. క్రీస్తునందుప్రమైన దేవుని బిడ్డలారా, ఎన్ని అధ్యాయాలు చదివావు అన్నది ప్రాముఖ్యం కాదు, ఎంత అర్థం చేసుకున్నావు, ఎంత నీ జీవితానికి అన్వయించుకున్నావు, అన్వయించుకున్న ప్రకారం నడుచుకుంటున్నావా లేదా అనేటువంటిది అత్యంత ప్రాముఖ్యమైనటువంటి విషయం. దేవుని వాక్యము నిర్మలమైనటువంటిది, అది పాలతో, అది పోల్చబడినది. దేవుని వాక్యం పాలతో పోల్చబడినది. దేవుని వాక్యాన్ని, ఆ పాలను సమృద్ధిగా తీసుకుంటూ రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తమును ఆ పాలను ఆపేక్షించండి, అప్పుడే నువ్వు రక్షణలో ఎదుగుతావు. ఈరోజు సమస్య ఏంటి, ఎదుగుదల అనేటువంటిది ఇందాకే చెప్పేశాను నేను, అది ప్రతిరోజు జరగాల్సినటువంటి ప్రక్రియ. ఒకరోజు ఎదిగి ఆగిపోయేటువంటిది కాదు, నువ్వు రక్షించబడిన రోజు ఎదిగి ఆగిపోయి ఉండడం కాదు. ఇందాకే చెప్పాను, ఎదగడం ఆగిపోతే కుళ్ళిపోవడం ఆరంభమవుతావు. కాబట్టి ప్రతిరోజు నువ్వు ఎదుగుతూనే ఉండాలి. అంటే ప్రతిరోజు నువ్వు దేవుని వాక్యం అనేటువంటి పాలను ఆపేక్షిస్తూనే ఉండాలి, త్రాగుతూనే ఉండాలి, తీసుకుంటూనే ఉండాలి. నాలుగో వచనం చదువుతున్నాను. మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమును సజీవమునైన రాయియగు ప్రభునద్దకు వచ్చిన వారై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఈ ఒక్క వచనంలోనే మనం నేర్చుకోవలసినటువంటి చాలా అంశాలున్నాయి. మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమైన సజీవమైన రాయి, ఎవరిది? యేసుక్రీస్తు. ఆయన మనుషుల చేత విసర్జించబడ్డాడు. విసర్జించబడ్డం అంటే దాన్ని మనం చాలా డెప్త్ గా ఆలోచన చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ మన చేతికి ఐస్ క్రీమ్ అంటుకుంది, జస్ట్ దాన్ని ఏం చేస్తామంటే తుడుచుకుంటాం. మన చేతికి మలం అంటుకుంది, దాన్ని విదిలిస్తాం. అంటే దాన్ని విసర్జించేస్తాం, అసహించుకుంటూ దాన్ని దులిపేసుకొని దానికోసం ఎంత ప్రయాసపడతాం దాన్ని శుభ్రం చేసుకోవడానికి. క్రీస్తునందు ప్రేమటువంటి దేవుళ్ళారా, యేసు క్రీస్తుని తన సొంత జనులు, మనుష్యులు ఆ రీతిగా విసర్జించారట, విసర్జించారు. కానీ దేవుని దృష్టికి ఆయన ఒక అమూల్యమైన రాయి అయ్యాడు, ఆయన ఏర్పరచబడిన రాయి అయ్యాడు, సజీవమైనటువంటి రాయి అయ్యాడు. ఒకటి గుర్తుంచుకోండి, మనుషుల దృష్టిలో నువ్వు నలిగిపోతే, నువ్వు పగిలిపోతే నువ్వు పనికిరావు. కానీ నువ్వు పగలకపోతే, నువ్వు నలగకపోతే దేవునికి పనికిరావు. నలిగిపోయినటువంటి వస్తువుని లోకం అంటుంది, ఇది ఇక పనికిరాదు, పక్కన పడేయండి అని అంటుంది. అసలు నువ్వు నలగకపోతే దేవుడు నువ్వు నాకు పనికిరావు అంటున్నాడు. నువ్వు పగిలిపోతే ఈ లోకం వ్యర్థం, ఇక వేస్తే ఎందుకు పనికిరాదు, వేస్తానంటుంది. కానీ నువ్వు పగలకపోతే దేవునికి పనికిరావు. నువ్వు విరిగిపోతే ఈ లోకానికి అనవసరం, కానీ నువ్వు విరగకపోతే దేవునికి అనవసరం. నువ్వు లోకం దృష్టిలోనికి నువ్వు విలువ చేయబడిన వాణిగా ఉండాలా, దేవుని దృష్టితో విలువైనటువంటి వాణిగా, సజీవమైనటువంటి రాయిగా నువ్వు ఉండాలా? యేసుక్రీస్తు కూడా వెలివేయబడ్డాడు, విసర్జించబడ్డాడు, తృణీకరించబడ్డాడు, పక్కన పడివేయబడ్డాడు. కానీ ఆయన దేవుని దృష్టిలో ఘనమైనటువంటి రాయిగా ఎంచబడ్డాడు. క్రీస్తునందు ప్రేమ దేవుని బిడ్డలారా, బహుశా నీకున్నటువంటి అవిటితనాన్ని బట్టి, నీకున్న ఏదన్నా ఒక అవిటితనాన్ని బట్టి, అది నత్తి కానీ, మాట్లాడలేకపోవడం కానీ, లేకపోతే మూగ కానీ, చెవిటి కానీ, కుంటి కానీ, లేకపోతే అనారోగ్యం కానీ, మంచానికి నువ్వు పరిమితమైపోవడానికి కానీ, నడవలేని స్థితిలోనూ ఉన్నప్పటికీ కూడా నీవు లోకం దృష్టిలో నువ్వు తృణీకరించబడిన వాడవే. లోకం దృష్టిలో నీకు నువ్వు ఎందుకు పనికి, యువర్ వేస్ట్. వేస్ట్ ఎక్కడ ఏం చేస్తాం, విల్ త్రో ఇట్ ఇన్ డస్ట్బిన్. మనుషులు నిన్ను డస్ట్బిన్ లో పడేశారా, చింతించవద్దు. దేవునికి నువ్వు అవసరం, దేవునికి నువ్వు అవసరం. వాళ్ళు డస్ట్బిన్ లోంచి పడేసిన దాన్ని ఆయన తీసుకుంటాడు, ఆయన కలెక్ట్ చేసుకుంటాడు, ఆయన దాన్ని విలువైన రాయిగా చేస్తాడు. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ లోకం ద బెస్ట్ ను సెలెక్ట్ చేసుకుంటుంది. ఈ లోకం ద బెస్ట్ ను సెలెక్ట్ చేసుకుంటుంది, కానీ దేవుడు ద బెస్ట్ ని సెలెక్ట్ చేసుకోడు. కానీ ఆయన సెలెక్ట్ చేసుకున్న వారిని ద బెస్ట్ గా చేస్తాడు. అది ఇక్కడున్న వ్యత్యాసం. ఈ లోకం ఒకరిని లీడర్ గా పెట్టాలంటే ఆ క్లాసులో ఎవడు క్లాస్ కి రెగ్యులర్ గా వస్తాడు, ఎవరు నీట్ గా వస్తారు, ఎవరు బాగా చదువుతారు, ఎవరికి మంచి మార్కులు వస్తాయి, ఎవరు డిసిప్లైన్డ్ గా ఉంటారు, వీటన్నిటిని చూసి లీడర్ని సెలెక్ట్ చేస్తారు, ద బెస్ట్ ని సెలెక్ట్ చేసుకుంటారు. కానీ దేవుడు ద బెస్ట్ ని సెలెక్ట్ చేసుకోడు. సెలెక్ట్ చేసుకున్న వారిని ఆయన ద బెస్ట్ గా చేస్తాడు. క్రీస్తునందు ప్రేమ దేవుని బిడ్డలారా, ఐఎమ్ నాట్ అట్ ఆల్ బెస్ట్, ఐ వాజ్ నాట్ అట్ ఆల్ బెస్ట్. నాకు అక్కడ చదువు లేదు, ఆరోగ్యం లేదు, అందము లేదు, ఎందుకు పనికిరా. ఇంతకు ముందు కూడా ఈ మాట చెప్పాను నేను, వేస్ట్ లో వేస్ట్ ఎవరంటే నేనే. వేస్ట్ లో వేస్ట్ అంటే ఎవరే, నేనే. ఎందుకంటే 4 సంవత్సరాలు అయింది నేను ఇక్కడ అస్సాంకి వచ్చి. 4 సంవత్సరాల నుంచి నేను ఇప్పుడు ఎంత నేర్చుకోనంటే కనీసం నేను 2% కూడా అస్సామీస్ నేర్చుకోవాలా. మరి ఇప్పుడు చెప్పండి, ఒక మిషనరీగా వెళ్ళినటువంటి వ్యక్తి భాషను నేర్చుకోవడం ఎంత ప్రాముఖ్యం. నేను నేర్చుకోవాలా, నేర్చుకోలేదు కాదు, నేర్చుకోలేకపోయా. ఎందుకనంటే నాకున్నంత మతి మరపు ఈ ప్రపంచానికి ఎవరికి ఉండదు. ఇది ఇప్పటి నుంచే కాదు, నాకు చిన్నప్పటి నుంచి ఉంది. చిన్నప్పటి నుంచి కూడా నేను ఏ పరీక్షల్లో నాకు తెలిసి నేను ఫస్ట్ అటెంప్ట్ పాస్ కాల, ఎప్పుడు ఫెయిలే ఫెయిలే ఫెయిలే. చదువుతా చదవడానికి, కానీ ఎగ్జామ్ హాల్లోకి రంగాన్ని మొత్తం మర్చిపోతా. ఇప్పుడు అసలు మరీ ఏ పరిస్థితికి వచ్చానంటే మీకు ఫోన్ చేస్తాను, నేను మా అమ్మకే కొన్నిసార్లు ఫోన్ చేస్తా. మా అమ్మతో మాట్లాడలే, మా అమ్మ అక్కడ ఫోన్ అయితే హలో అంటుంది. హలో ఈ టైంకి నేను ఎవరు ఫోన్ చేశానో మర్చిపోయి అంట. మళ్ళీ ఒకసారి ఎవరు ఫోన్ చేశా, ఓ అమ్మ కదా, ఆ పేరు చూసుకుని ఓ అమ్మ కదా ఫోన్, మా అమ్మ మా అమ్మ అని మాట్లాడతా. అంత మతి మరపు నాకు. అప్పుడే ఇంట్లోకి వెళ్తా, స్కూటీ సాల పెడతా, నీళ్ళు తాగేసి వచ్చి మళ్ళీ దానికోసం గంట చెప్పి మా ఆవిడ అంటది, ఇప్పుడే కదండి నువ్వు లోపలికి వచ్చావు అని అంటది. నీకు ప్రతి వస్తువు కూడా 10 వస్తువులు ఉండాలి, 10 వస్తువులు. ఒకరు కనిపించకపోయినా 2 వస్తువులు కూడా కాదు మా ఆవిడ అనేది. నీకు 10 వస్తువులు ఉండాలి, ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క వస్తువు పెట్టాలి. నీకు 9 కనిపించమని 10వ దాన్ని ఆప్షన్ తీసుకుని బరుగులు తెస్తావు నువ్వు అనేది. బహుశా అనేకమైన ఆలోచనల వల్ల కావచ్చు, బహుశా అనేకమైన టెన్షన్స్ వల్ల కావచ్చు, అనేకమైన పని ఒత్తిళ్ల వల్ల కావచ్చు, కంప్లీట్ గా జ్ఞాపకశక్తిని కోల్పోయా. ఎంత కోల్పోయానంటే ఇప్పుడు ఎవరైనా ఫోన్ చేసినప్పుడు ఒక బిజీగా ఉన్నాను అనుకోండి, బ్రదర్ నేను బిజీగా ఉన్నాను మళ్ళీ చేస్తాను బ్రదర్ అంటా, ఇంకంతే మళ్ళీ మర్చిపోతాను. వాళ్ళు ఏదో 4-5 రోజులు ఫోన్ చేసి ఏందన్నా మళ్ళీ ఫోన్ చేస్తానో చేయలేదన్నా నువ్వు, అప్పుడు దగ్గర సరే అవును బ్రదర్, ఐఎమ్ సారీ సారీ బ్రదర్. కానీ తెలియని వాళ్ళు ఏమనుకుంటారు, అంటే ఏదైనా కావాలని చేయట్లేదు అనుకుంటారు, కావాలనే అవాయిడ్ చేసాడేమో అని అనుకుంటారు. కానీ నాకు తెలిసిన ఆ పరిస్థితి. అంటే ఎందుకు మా చెప్తున్నానంటే ఐఎమ్ వన్ ఆఫ్ ద వేస్ట్ ఫెల్లో, ఐఎమ్ వన్ ఆఫ్ ద వేస్ట్ ఫెల్లో. నాకు ఇటు భాష రాదు, చదువు రాదు, జ్ఞాపకశక్తి లేదు, జ్ఞాపకశక్తి లేదు. బట్ అయినప్పటికీ ప్లస్ అట్ ద సేమ్ టైం నాకు ఆరోగ్యం కూడా లేదు, మీకు తెలిసిన విషయమే. నా ఆరోగ్యం కూడా సరిగా ఉండదు. అలాంటిది ద బెస్ట్ ని దేవుడు ఎన్నుకున్నాడు, ద బెస్ట్ గా ఇక్కడ వాడుకుంటున్నాడు. అండ్ ద వేస్ట్, నువ్వు ఒకవేళ మూలకు గెంటి వేయబడిన రాయి అయితే గుర్తుంచుకో, నువ్వు దేవుని దృష్టికి సజీవమైన ఏర్పరచబడిన అమూల్యమైన రాయి అవుతావు. తీసినందు ప్రేమ దేవుని బిడ్డలారా,
యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలులు నర్పించుటకు పరిశుద్ధులుగా ఉండుటకు మీరును సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. క్రీస్తునందు ప్రేమ దేవుని బిడ్డలారా, నేను 4వ వచనంతో నేను ముగిస్తున్నాను. 5వ వచనంలో ఇంకా చాలా విషయాలు ఉన్నాయి మనం నేర్చుకోవడానికి, కాబట్టి సమయం కూడా అయిపోయింది. కాబట్టి నేను దాని తర్వాత ఆ భాగాన్ని నేను కంటిన్యూ చేస్తాను. దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. తిరిగి ఈ సమయాన్ని నేను అధ్యక్షుల వారికి అప్పగిస్తున్నాను.
అన్న ప్రైజ్ లాడన్న, చక్కని వాక్య